ఓం శాంతి. అవేక్నింగ్ విత్ బ్రహ్మ కుమారిస్ కార్యక్రమంలో బీకే శివాని అక్కయ్య వినిపించిన హ్యాపీ లివింగ్ సిరీస్ యొక్క యాంగర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఓం శాంతి.
ఓం శాంతి. ఏక్ మినిట్ సైలెన్స్ మే బైఠెంగే.
सिखलाता है राजयोग,
दुख दर्द रोगों से मुक्ति दिलाता है राजयोग,
दुख दर्द रोगों से मुक्ति दिलाता है राजयोग, इंसान को सिखलाता है राजयोग.
ఇంతవరకు చాలా విషయాలు తెలుసుకున్నారు. సంతోషం విషయంలో, టెన్షన్ విషయంలో, ఎలా మన ఆలోచనలు మన భాగ్యాన్ని రాస్తున్నాయి, అవి మన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా తయారు చేయటానికి దోహదపడుతున్నాయి, ప్రతి సంకల్పంతో ఎలాంటి వ్యక్తిత్వాన్ని మనం తయారు చేసుకుంటున్నాము, మన వ్యక్తిత్వాన్ని బట్టి మన భాగ్యము తయారవుతుంది అని మనం ఇప్పటి వరకు తెలుసుకుంటూ వచ్చాము. ఈరోజు మనము యాంగర్, క్రోధం గురించి తెలుసుకుందాము. నిజానికి మనందరికీ కూడా క్రోధం చెయ్యొద్దు అని తెలుసు, అయినా కానీ కోపం చేస్తూ ఉంటాం. మరి క్రోధం చేశాక మనకేమీ బాగనిపించదు, కానీ కొన్ని రాంగ్ బిలీఫ్స్తో మనం నడుచుకుంటూ ఉన్నాం. అలాగే మనకు అర్థమైంది తప్పుడు నమ్మకాలే తప్పుడు ఆలోచనలను ఉత్పన్నం చేస్తాయి అని. ఎందుకంటే అవే మన లోపల చాలా దృఢంగా అయిపోయాయి కదా. ఎప్పటి వరకు మనం వాటిని చెక్ చేసుకోమో, చెక్ చేసుకుని చేంజ్ చేసుకోమో, అప్పటి వరకు అవే మన థాట్ ప్రాసెస్కి పునాదిగా మారుతూ ఉంటాయి. అప్పుడు ఇంకా అవి చాలా న్యాచురల్గా అనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే అది పునాదిలోకి వెళ్ళింది. మరి ఆ పునాదిని ఎక్కడో ఒక చోట పరిశీలించుకొని పరివర్తన చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక్క రాంగ్ బిలీఫ్ అంటే ఒక్క తప్పుడు నమ్మకం, సపోజ్ కోపం విషయంలోనే చూసినట్లయితే కోపం తప్పకుండా వస్తుంది అని అనుకోవటం, ఇది కూడా ఒక తప్పుడు నమ్మకమే. అంటే నేను ఎలా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలను, కోపం రావాల్సిందే కదా, కోపం అనేది సహజం కదా, ఎవరికైనా వస్తుంది, కోపం చేయకపోతే ఇంకేం చేయను, ఇలాంటి పరిస్థితిలో ఇంకేదైనా ఆప్షన్ ఉందా, ఇంకేమైనా సొల్యూషన్ ఉందా, ఇలాంటి విషయాల్లో తప్పకుండా ఎవరికైనా కోపం వస్తుంది కదా అంటారు. కానీ జనరల్గా ఏమంటారంటే కోపం చేయడం నాకు బాగా అనిపించదు అంటారు. మరి నార్మల్ హ్యూమన్ నేచర్ని మనం చూసినా కూడా మనం ఏం చేస్తాము, మనకేవైతే బాగా నచ్చుతాయి అనిపిస్తాయో అవే మనం చేస్తాం. ఈవెన్ అవి తప్పైనా సరే మనం మనకి నచ్చినవే చేయాలని అనుకుంటూ ఉంటాం. అయినా కొన్ని విషయాలు సరైనవి, కొన్ని సరైనవి కావు అని అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఇది సరి అయినది, ఇది సరైనది కాదు అని జడ్జ్ చేయటానికి మనం ఎవరము? ఎందుకంటే అది ప్రతి ఒక్కరి కొరకు వేర్వేరుగా ఉంటుంది. కొన్ని విషయాల్లో అదే సత్యం అవుతుంది, అక్కడ ఆ విధంగా చేయడమే సత్యము అంటారు, అది మీరు తప్పించలేరు. కానీ ఆ సత్యం కూడా మీ కొరకు ఎప్పుడు అప్లై అవుతుంది అంటే, ఎప్పుడైతే మీరు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని అంగీకరిస్తారో, యాక్సెప్ట్ చేస్తారో అప్పటి వరకు. లేకపోతే అంతవరకు మీరు కూడా దాన్ని తప్పుగానే రాంగ్గానే భావించి నడుచుకుంటూ ఉంటారు. అప్పటి వరకు ఇంకా ఎవరికీ కూడా ఇది తప్పు ఇది ఒప్పు అని మీకు చెప్పేటువంటి అథారిటీ కూడా ఎవరికీ కలిగి ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే వాళ్ళు అలా చేస్తున్నారు, అది వాళ్ళకి బాగానే అనిపిస్తుంది కానీ అది నాకు నచ్చట్లేదు అంటారు. అంటే ఇదేదైతే ఫీలింగ్ ఉందో నాకు నచ్చట్లేదు, వాళ్ళు చేసే విధానం లేదా వారి యొక్క వ్యవహారం నాకు బాగా అనిపించట్లేదు అని ఒకవేళ కోపం చేసిన తర్వాత మనకి బాగనిపించట్లేదు, అదొక కంఫర్టబుల్ ఫీలింగ్ని మనకు కలిగించటం లేదు అంటే తప్పకుండా అది మన కోసం సరైనది కాదు అని అర్థమవుతుంది. కానీ కొందరికి కోపం చేశాక నాకు చాలా బాగుంది, ఇప్పుడే బాగనిపిస్తుంది అంటే ఓకే, మీరు అలాగే వెళ్ళి ప్రయత్నించి చూడండి. ఇక్కడ సొసైటీ కానీ, మీరు కానీ, నేను కానీ, ఇంకెవ్వరం కూడా మీరు తప్పు చేయకూడదు, మీరు కోపం చేయకూడదు, మీరు ఈ విధంగా ఉండకూడదు అని చెప్పడానికి ఉండదు. మీకు మీరే మీ మనసును ప్రశ్నించుకోండి, నేను కోపం చేసిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందా, బాగా అనిపించట్లేదా అని. ఎక్కువ శాతం చూసినట్లయితే నిజంగా మనకి కోపం చేశాక ఏం బాగనిపించదు, కానీ చాలా రేర్గా మనము దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాం, నేను కోపం చేసిన తర్వాతే నాకు బాగా అనిపిస్తుంది అని అనేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం దానికి ఒక జస్టిఫికేషన్ని ఇస్తూ ఉంటాం, ఆ సమయంలో నేను అలా కోపం చేయాల్సి వచ్చింది, చేయాల్సిందే అని. అయినప్పటికీ మనకి చేసిన తర్వాత అసలేమీ బాగా అనిపించదు. ఉదాహరణకి ఒక ఆఫీసర్ ఆఫీస్లో తన సబార్డినేట్స్ అందరి చేత పని చేయించటానికి, టార్గెట్స్ని రీచ్ అయ్యే విధంగా చేయటానికి అందరినీ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు, అందరిపైన కోపం చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ సమయంలో ఆ ఆఫీసర్, నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు కదా, అరిస్తేనే కదా, అందరూ గట్టిగా చెప్తేనే కదా అందరూ పనిచేసేది, కోపం చేయకపోతే ఎక్కడ వింటారు, మాట వినరు కదా అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక రాంగ్ బిలీఫ్ అనుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నాం. ఆ రాంగ్ బిలీఫ్ ఏంటి అంటే, కోపం చేయకుంటే పని జరగదు, కోపం చేస్తేనే పనులు జరుగుతాయి, కోపం చేసినప్పుడే అందరూ మాట వింటారు అని. ఈ తప్పుడు నమ్మకం ఉన్నంత వరకు మనము ఇంకో ప్రయత్నం చేయడానికి కూడా ఇష్టపడము. అది లోపల ఎంత నాటుకుపోయింది అంటే, అసలు కోపమే పనులు చేయిస్తుంది, ప్రేమతో చెప్తే మనుషులు ఎవరు సరిగ్గా మాట వినరు అనుకుంటారు, ఇంకెవ్వరూ మన పని చేయరు, అందరూ విశ్రాంతిగా హాయిగా కూర్చుంటారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం ప్రశ్నించుకోవాలి, మరి నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతో ఎలా మాట్లాడితే నాకు బాగా అనిపిస్తుంది, ఎలా మాట్లాడితే నాకు ఎక్కువ పని చేయాలనిపిస్తుంది. కోపం అనేది నా కోసం ఒక ట్రిగ్గర్గా పనిచేస్తుంది, అది ఓకే. కానీ నాకన్నా పెద్దవాళ్ళు, నా సీనియర్స్ కావచ్చు, నా పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు నాతో కోపంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నానా, కోపం చేస్తూ వాళ్ళు నాతో ఏదైనా పని చేయిస్తున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది, అదొకసారి చెక్ చేసుకోవాలి. ఎలా అనిపిస్తుంది ఆ సమయంలో, సరిగ్గా పని చేయలేరు, ఎవరు సరిగ్గా పనిచేయలేరు. ఎందుకంటే ఏ మూమెంట్లో అయితే వారు మనల్ని కోపం చేస్తారో వెంటనే మనం చాలా అప్సెట్ అయిపోతాం. ఇంకా అప్సెట్ అయినటువంటి వారు పనిపైన అంత ఏకాగ్రత వహించలేరు. మరి ఒకటేమో వాళ్ళు మీ యొక్క సీనియర్స్ కాబట్టి నెగిటివ్ ఎనర్జీ యొక్క ఎక్స్చేంజ్ జరుగుతూ ఉండొచ్చు, ఒకటేమో వాళ్ళు ఆదేశం ఇచ్చి వెళ్ళిపోయారు కాబట్టి పని కూడా మనం తప్పకుండా చేస్తాం, దాన్ని కూడా మనము తిరస్కరించలేము, ఎందుకంటే సీనియర్స్ చెప్పారు కాబట్టి తప్పనిసరిగా చెయ్యాలి. కానీ ఆ పనంతా చేస్తూ నా యాటిట్యూడ్ ఎలా ఉంటుంది వారి పట్ల, వారి పట్ల అసహనంతో, కోపంతో, చికాకుతో, ఇరిటేట్ అవుతూ ఎలాగోలా పని అయితే తప్పనిసరిగా చెయ్యాలి కాబట్టి చేస్తూనే ఉంటాం. ఇంకా వారి గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటాను, అదేదైతే బాండింగ్ ఉంటుందో వారికి మనకి మధ్య ఉండేటువంటి బంధము, ఆ సంబంధము అది మాత్రం బిల్డప్ అవ్వలేదు. అక్కడ పని పూర్తయింది, నో ప్రాబ్లం. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొంతకాలం తర్వాత మనం చూసుకుంటే, అసలు మనం అర్థం చేసుకుంటే నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి అంటే, బై హుక్ ఆర్ క్రూక్ నేను ఎలా అయినా సరే పనులు చేయించాలి, నా సంతోషం కొరకు ఎవరు ఎలాంటి భావనలు కలిగినా సరే నా పని పూర్తవుతే సరిపోతుంది అనుకోవడమా. మరి ఆ పని కూడా ఎందుకు చేయిస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా ఒక ఆఫీసులో పనిచేస్తున్నారంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత చివరికి ఇంటికి వెళ్ళే సమయానికి అందరూ కూడా సంతోషాన్ని కోరుకుంటారు, అంటే ప్రతి ఒక్కరు కూడా చేసిన పని ద్వారా సంతోషపడాలి అని ఆశిస్తూ ఉంటారు. అది ఒక బాస్ అయినా జూనియర్ అయినా ప్రతి ఒక్కరూ సంతోషాన్ని ఇష్టపడతారు. మరి ఇలాంటి బిలీఫ్ సిస్టమ్ని ఎందుకు ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మనం పనిచేస్తున్నామో, దాంతో ప్రతి క్షణము మన సంతోషం పెరగడానికి బదులుగా ఇంకా తగ్గుతూనే వస్తుంది కదా. ఇంకా అలాంటి సమయంలో తన సబార్డినేట్తో ఉన్న రిలేషన్ ఎప్పుడూ చేదుగానే ఉంటూ ఉంటుంది, ఈరోజు నార్మల్గా కూడా మనం చూసినట్లయితే కార్పొరేట్ సెక్టర్లలో పనిచేసే వారికి వాళ్ళ బాస్తో ఏమీ బాండింగ్ కానీ అలా మంచి రిలేషన్షిప్ ఏమీ ఉండదు. ఒక్కసారి ఆఫీస్ నుండి బయటకు వచ్చారంటే ఇంకా వీపు తిప్పేసుకుంటారు, ఇంకంతే. ఇంకా ఆ బాస్ పట్ల ఏమీ మంచి భావన ఉండదు. చాలా కొద్ది మందికే బాస్ పట్ల మంచి అభిప్రాయం ఉండి ఉండొచ్చు. చాలా వరకు ఏమంటారంటే మా బాస్ అంటే నాకు అసలు నచ్చదు అంటారు. అదైతే ఆఫీస్ కాబట్టి ఆఫీస్లో అలా ఉండాలి నేను అని అంటారు. ఒకవేళ బాస్ని బాగా ఇష్టపడుతున్నారంటే ఆ బాస్ కూడా చాలా డిఫరెంట్ వ్యవహారంతో మంచిగా ఉండి ఉంటారు. లేకపోతే ఆర్డినరీగా నార్మల్గా ఉంటే మాత్రం ఎవరు ఇష్టపడరు. ఎప్పుడైతే మనకు ఇతరులు కోపం చేస్తూ పని చేయించడం బాగా అనిపించదో, డెఫినెట్లీ మనం కోపం చేస్తూ ఇతరులతో పని చేయిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మరి బాగా అనిపించదు. అందుకే మనల్ని మనం ఎప్పుడు ఆ పొజిషన్లో ఉంచుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకప్పుడు మనం చూడాలి, ఇప్పుడు నా పైన ఎవరైనా కోపం చేస్తే నేను బాగా చేయగలుగుతున్నానా పనిని, నేను సక్రమంగా పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తూ చేయగలుగుతున్నానా. ఒకవేళ చెయ్యట్లేదు అంటే ఆ ఆయుధం ఏం పనిచేయట్లేదు అని అర్థం. ఒకవేళ ఒక ఆయుధం పనిచేయట్లేదు ఎంతకీ అని తెలిసి అదే ఆయుధాన్ని ఎందుకు ఉపయోగిస్తాం మనం ఇతరులతో పనిచేయించడానికి? అదే ఒకవేళ నాతో ఎవరైనా చాలా ప్రేమతో పనిచేయిస్తే నేను ఇంకా డబల్ ఎఫిషియన్సీతో పనిచేస్తాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఈ వెపన్ బాగా పనిచేస్తుంది అంటే ప్రేమతో చేయిస్తే బాగా చేస్తున్నారు అని. మరి ఇంతకాలము నేను ఎందుకు రాంగ్ వెపన్ని యూజ్ చేస్తూ వస్తున్నాను? అయినా కొందరేమనుకుంటారంటే ప్రేమ అనేది ఒక బలహీనత, కోపం అనేది అది మన యొక్క ఒక శక్తిగా పనిచేస్తుంది. ఒకవేళ నేను కోపం చేస్తే ఎదుట ఉన్నటువంటి వ్యక్తి అమ్మో వీళ్ళ కోపం వస్తుంది, వీళ్ళ కోపం వచ్చిందంటే ఏదైనా చేస్తారు అని కొంచెం భయపడతారు. అంటే ఎదుటి వాళ్ళని భయపెట్టడానికి ఈ కోపం అనేది నాకు బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ నేను ప్రేమతో మాట్లాడితే ఎవరు నా మాట వినరు, నేను చెప్పే ప్రతిదాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు అని అంటూ ఉంటారు. కానీ అది కూడా సత్యమే, కానీ అది కొంతవరకు మాత్రమే. అంటే కొంతకాలం వరకు మాత్రమే వారు మీరు చెప్పే విషయాలని తేలిగ్గా తీసుకుంటారు. ఇంకా ఒక స్ట్రాంగ్ రియలైజేషన్ ఏంటి అంటే ప్రేమతో పని జరగకపోతే కోపంతో కూడా జరగదు అని. ఎందుకంటే మన మూల సంస్కారము ప్రేమనే. ఎవరికైనా కూడా ప్రేమనే బాగా అనిపిస్తుంది, కోపం చేస్తే ఎవరికీ బాగా అనిపించదు. మరి ప్రేమ ఒకవేళ మనల్ని మోటివేట్ చేయనట్లయితే ఏదైనా పర్టికులర్ కార్యం చేయడం విషయంలో, అప్పుడు ఇంకా కోపం కూడా మనల్ని మోటివేట్ చేయదు అనే అర్థం. కాకపోతే మీ సంబంధాల్లో అక్కడ చాలా దూరాలు ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ మీరు ప్రేమతో పని చేయించారనుకోండి, మేబీ అవుతే అవ్వచ్చు 0.1% అక్కడ మీరు అనుకున్న రీతిలో పని జరగకపోవచ్చు. కానీ మీ సంబంధం ఏదైతే ఉందో, ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం యొక్క బంధము అనుబంధము చాలా పెరిగింది. అది పెరిగిన కారణంగా నెక్స్ట్ ఇంకా టార్గెట్ మీరు ఏదైతే తీసుకుంటారో అది మీరు టీం వర్క్తో చాలా బాగా చేయగలుగుతారు. ఇంకా కొంత సమయం తర్వాత ఆ టీం యొక్క బాండింగ్ ఏదైతే ఉంటుందో అదొక అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఒకవేళ మనం షార్ట్ టర్మ్ గోల్నే చూసామనుకోండి, నేను ఈ కార్యం చేయించాలి, ఈ పని చేయించాలి కాబట్టి ఎలా అయినా సరే నేను చేయించాల్సింది ఏ పద్ధతిలో అయినా అని అనుకుంటే అది ఇంకా పని చేయదు. సపోజ్ మీరు ఒక టీం లీడర్ అనుకుందాం, మీరు ఒక ప్రాజెక్ట్ పైన పనిచేస్తూ ఉన్నారు. ఒక నెల రోజుల వరకు ఆ ప్రాజెక్ట్ పైన పనిచేస్తూ చేస్తూ మీరందరూ చాలా అలసిపోయారు. చాలా కష్టపడి ఒక నెల రోజులు ఆ ప్రాజెక్ట్ పైన పనిచేస్తూ వచ్చారు. కానీ ఒక 2 రోజుల క్రితమే ఒక విషయంలో తప్పు జరుగుతుంది, సమ్ క్రైసిస్, ఒక రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఆ యొక్క టీంకి బాస్గా ఉన్నారు, మీ మానసిక స్థితి ఇప్పుడు అక్కడ ఎలా ఉండాలి? స్టేబుల్గా ఉండాలి. ఎందుకంటే లీడర్ గురించి అలా డిఫైన్ చేసి చెప్తూ ఉంటారు, లీడర్ ఎవరు అంటే పరిస్థితుల సమయంలో కూడా చాలా స్టేబుల్గా ఉండేవారు అని అంటారు. ఏ విషయంలో అయినా సరే, అదొక చిన్న కుటుంబమైనా సరే, కుటుంబంలో లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిస్థితుల సమయంలో చాలా స్టేబుల్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఆ టీం లీడర్ స్టేబుల్గా ఉండి తన టీం అందరినీ తోడు తీసుకొని వెళ్తూ ఉంటే, మరి ప్రయారిటీ తన చుట్టూ ఉన్న వ్యక్తులకు ఇస్తూ ఆ టార్గెట్ కన్నా ఎక్కువగా వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ రోజుల్లో అన్నింటికన్నా చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ముందు ప్రాధాన్యత అనేది టార్గెట్కి ఇస్తారు, పనికి ఇస్తారు, తర్వాత తనతో పాటు పనిచేసేటువంటి వ్యక్తులకు ఇస్తూ ఉంటారు. మనకి ఇది వింటూ ఉంటే చాలా వింతగా లేదా చాలా కష్టంగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ మన ప్రయారిటీ ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వ్యక్తులే ఉండాలి, పని కాదు. ఎందుకంటే వ్యక్తులు అంటే వాళ్ళు జీవించి ఉన్నటువంటి వారు. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, పీపుల్, దే ఆర్ లైక్ ఎనర్జీ. మరి ఆ టార్గెట్ ఏంటి? అసలు ఆ టార్గెట్ అంత ఏమీ లేదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులే లేకుంటే మనం ఆ టార్గెట్ని చేరుకునే చేరుకోం కదా. ఒకవేళ మీరు అందరినీ తిట్టి కోప్పడి ఏదైనా చేసి ఆ టార్గెట్ని పూర్తి చేసినా మీకు అది సంతోషాన్ని ఇస్తుందా? ఇవ్వదు కదా. ఎందుకంటే ఆ టార్గెట్ మనకి సంతోషాన్ని ఇవ్వటం లేదు. మనం మన టీంలో ఉన్నటువంటి వ్యక్తులందరితో కలిసి పని చేస్తూ ఆ పనిని పూర్తి చేసే విధానము అది మనకి సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాని ఆ పని మనకి సంతోషాన్ని ఇవ్వట్లేదు. అందరితో కలిసి చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకే మనం ఏం తెలుసుకున్నాము, సంతోషం అనేది ఒక గమ్యం కాదు. ఎలా అయినా సరే దాన్ని రీచ్ అవ్వడానికి, ఎలా అయినా సరే దాన్ని చేరుకోవటానికి, ఎలా అయినా సరే నేను పని చేయించాలి, టార్గెట్ని పూర్తి చేయించాలి అని కోప్పడినా తిట్టినా, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగలేకపోయినా, వాళ్ళ పరివారాలు తెగిపోతూ ఉన్నా, అంటే ఎందుకంటే వాళ్ళు ఆఫీస్లో ఉన్నటువంటి ఒత్తిడిని తప్పకుండా ఇంటికి తీసుకెళ్తారు కాబట్టి ఇంట్లో కూడా సంబంధాలు ఏవి సరిగ్గా ఉండవు. అలా ఏదేమైనా సరే నేను టార్గెట్ని అచీవ్ చేయాల్సిందే అని అనుకుంటే మీకు ఇంకా రోజంతా గడిచాక సంతోషం ఎక్కడ లభిస్తుంది? అందుకే ఈరోజు మెటీరియలిస్టిక్గా చాలా సక్సెస్ని చూస్తూ ఉన్నా, చాలా టాప్ పొజిషన్స్కి రీచ్ అవుతూ ఉన్నా, ఏదో ఒక వెలితిని అనుభవం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ పొజిషన్కి మనం చేరుకుంటూ చేరుకుంటూ చాలా రకాల నష్టాలని కలిగించుకుంటూ వచ్చాము. చాలా ఎక్కువ లీకేజెస్ కూడా జరుగుతూ వచ్చాయి. అది కేవలం మనకే కాదు, ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తూ వచ్చాం. సో ఇప్పటి వరకు మనము కోపం విషయంలో ఒక రాంగ్ బిలీఫ్ గురించి తెలుసుకుంటూ వచ్చాం. కోపం తప్పనిసరిగా చేయాల్సిందే, కోపం చేయకపోతే పని జరగదు అనుకుంటూ ఉండటం, ఇదొక రాంగ్ బిలీఫ్ అని. అలాగే ఇంకొక విషయము, యాంగర్ అథారిటీ. సపోజ్ నేను ఒక చోట నేను ఒక బాస్గా ఉన్నాను అంటే నేను నా యొక్క అథారిటీని యాంగర్తో జోడిస్తూ ఉన్నాను. నాకేమనిపిస్తుంది అంటే నేను అథారిటేటివ్గా కనిపించాలి అంటే తప్పనిసరిగా నేను యాంగర్ని, అంటే కోపాన్ని ప్రదర్శించాలి అని. కానీ ఇలా కోపాన్ని ప్రదర్శించకుండా అథారిటేటివ్గా ఉండటం సాధ్యమేనా? ఇలా కూడా అడుగుతూ ఉంటారు. మరేమనిపిస్తుంది, సాధ్యమేనా కోపాన్ని ప్రదర్శించకుండా అథారిటేటివ్గా కనిపించటం? సాధ్యమే, అలా చేయగలుగుతాం. మన వద్ద ప్రతి దానికి ఆన్సర్ ఉంది. ఇవి చాలా సింపుల్ ఆన్సర్స్. మనకంతా విధానము తెలుసు, పద్ధతి తెలుసు, ఆన్సర్స్ ఉన్నాయి. అయినా కూడా ఎక్కడో ఒక చోట మనము అన్నిటినీ సైడ్ ట్రాక్ చేస్తూ వచ్చాం. ఇది పనిచేయదు, ఇది పనిచేయదు, ఇలా చేస్తే జరుగుదేమో అనుకుంటూ అన్నింటినీ సైడ్ ట్రాక్ చేస్తూ వచ్చాం. ఎందుకంటే దానిపైన వర్క్ చేయడం కూడా కొంచెం డిఫికల్టీగానే ఉండేది. స్పెషల్లీ ఎప్పుడైతే మెజారిటీ మీ నలువైపులో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక రకమైనటువంటి మెథడాలజీని ఫాలో అవుతున్నప్పుడు, మీరు ఒక డిఫరెంట్ మెథడాలజీలో పనిచేయాలి అంటే అది కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. కానీ అది చాలా సాటిస్ఫాక్టరీగా కూడా ఉంటుంది, చాలా సంతృప్తిని కలిగిస్తుంది. దీనికోసము చాలా సింపుల్, రోజు ఉదయం లేవగానే తనకి తను ప్రశ్నించుకోవాలి, నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి? ఒకవేళ తన జీవితం యొక్క లక్ష్యము ఆ టార్గెట్ని సాధించడము, ఏదేమైనా సరే నేను ఆ టార్గెట్ని చేరాల్సిందే అనుకుంటే సరే అలాగే కానివ్వండి. కానీ ఒకవేళ మీ జీవితం యొక్క లక్ష్యము నేను చాలా సంతోషంగా ఉండాలి, చాలా సంతోషాన్ని పొందాలి అని అనుకుంటే ఆ సంతోషం కోసమే ప్రయత్నించాలి. ఒకవేళ మీరు ఉదయం లెగిచి నాకేమో సంతోషం కావాలి, నేను చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని, కానీ రోజంతా చేసేటువంటి పనుల్లో మాత్రం మీ సంతోషాన్ని పదే పదే తగ్గించేటువంటి పనులే మీరు చేస్తే, రోజంతా గడిచాక ఇంకా మీరు నాకు సంతోషం కావాలి అని ఏ విధంగా అనగలుగుతారు? మీకు ఆ రైట్ ఎక్కడుంటుంది? మీకు మీరే మీ సంతోషాన్ని తగ్గించే ఎలాంటి పదాలను ఉపయోగిస్తున్నారు, అలాంటి కర్మలు చేస్తున్నారు? మరి ఇలా కాంట్రడిక్టరీగా ఉన్నటువంటి విషయాలు మనం చేయలేము. మనకు కావాల్సింది ఏదైతే అదే డైరెక్షన్లో మన యొక్క ప్రయత్నం కూడా ఉండాలి. అందుకే ఇక్కడ చాలా అత్యవసరమైనది ఏంటి అంటే, ఒకసారి మనం స్టాప్ చేసి పాజ్ ఇచ్చి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, వాట్ డూ ఐ వాంట్, నాకేం కావాలి. లేకపోతే మనం మన ప్రయాణం పూర్తయ్యాక అప్పుడు ప్రశ్నించుకుంటే చాలా లేట్ అవుతుంది. మరి ఏ పరివారం కొరకైతే మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారో ఆ పరివారం వైపే మీరు చూసి, ఇదంతా నేను మీ కొరకే చేస్తూ ఉన్నాను, మీ సంతోషం కొరకే అని చెప్పినప్పుడు, బహుశా ఒకరోజు వాళ్ళు మీ వైపు తిరిగి, మేము ఇవన్నీ కోరలేదు కదా, మేము కోరింది సంతోషము, మనమంతా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని అనుకున్నాము, అంతేకాని ఇవన్నీ కాదు అని చెప్పొచ్చు. అప్పుడు ఏం చేస్తారు మరి? అంటే మనకి సంతోషం కావాలి అనుకుంటున్నాం, కానీ మనం చేసే కార్యమైతే ఆ దిశ వైపు లేదు కదా. కొందరు అంటారు, నేను చేస్తున్నాను ఇవన్నీ కానీ నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను నా పిల్లల కొరకు చేస్తున్నాను అంటారు. ఎవరినైనా అడగండి, మీరు ఇంత శ్రమ ఎందుకు చేస్తున్నారు అంటే, నా కుటుంబం కొరకు అంటారు. మరి కుటుంబానికి ఏమి ఇవ్వాలనుకున్నారు మీరు అంటే సంతోషం అంటారు. కానీ ఇచ్చేదేంటి ఇప్పుడు? కానీ రోజంతా మీరు ఇస్తున్నదేంటి? గేమ్స్, వీడియో గేమ్స్, అలా అన్ని కొనుక్కొని వచ్చినటువంటి సామాన్లు, సరుకులు మీరు మీ పిల్లలకి ఇస్తూ ఉన్నారు. ఇదిగో ఇవన్నీ తీసుకో, ఇవన్నీ నీకోసమే కొన్నాను, వీటితో ఆడుకో, సంతోషంగా ఉండు అని. కానీ అలా వాళ్ళు సంతోషంగా ఉండరు. మనం సమయాన్ని కూడా స్పెండ్ చేస్తూ ఉంటాం పిల్లలతో, కానీ వాళ్ళతో స్పెండ్ చేసేటువంటి ఆ సమయంలో ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? వాళ్ళతో పాటు కూర్చుంటారు, భోజనం కూడా కలిసి చేస్తారు, తోడే టెలివిజన్ కూడా చూస్తూ ఉంటారు. కానీ మనం ఇతర విషయాలతోనే ఆ సమయాన్ని అంతా నింపేస్తూ ఉంటాం. అదంతా నెగిటివిటీనే. ఒకవేళ నేను మీతో చాలాసేపు కలిసి కూర్చొని కూడా నేను ఒక్క మాట కూడా మీతో ఏమీ మాట్లాడకపోతే, ఒకవేళ నేను ఇప్పుడు మీతో కలిసి కూర్చున్నాను, చాలాసేపటి నుండి కూర్చున్నాను, కానీ నేనేం మాట్లాడట్లేదు, కానీ నా లోపల ఏం నడుస్తుంది? ఒకవేళ నా లోపల నడిచేటువంటి విషయాల యొక్క క్వాలిటీ సరిగ్గా లేకపోతే, దెన్ ఐఎమ్ ఏ ట్రాన్స్మిటర్. నేను మీకు కంటిన్యూస్గా నెగిటివ్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తూనే ఉంటాను. అంటే ఏమాత్రం వార్తాలాపం చేయకుండానే, మీతో ఏ రకంగా ఇంటరాక్షన్ చేయకుండానే నేను ఎంతో నెగిటివ్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేశాను. అదే ఈరోజు మనం పిల్లలతో చేస్తున్నటువంటిది కూడా. ఇంకా పైగా మనం చెప్తూ ఉంటాను, నేను పిల్లలకి సంతోషం ఇవ్వాలి అనుకున్నాను, సంతోష పెట్టాలని చేశాను అని. యాక్చువల్గా అసలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది తెలియట్లా. అంటే రోజంతా ఎలా ఉంది అంటే, మనం ఏదో మాట్లాడుతూ ఉన్నాం, ఏదో చేయాలనుకుంటున్నాం, కానీ ప్రాక్టికల్గా ఇంకేదో చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ యాక్షన్ మరియు మన యొక్క కోరిక, అంటే మన యొక్క సంకల్పానికి మన యొక్క బాహ్యమైన కర్మకి రెండిటికి తేడా వస్తుంది. అంటే ఎక్కడో ఒక చోట మన యాక్షన్కి థాట్కి మధ్య డిఫరెన్స్ కనిపిస్తుంది, తేడా వచ్చేస్తుంది. ఈ రెండిటికి మధ్య ఏదైతే కోరిక ఉందో, నేను ఏదైతే చేయాలనుకున్నానో ప్రాక్టికల్గా అదే చేస్తున్నానా అని. అంటే మనం కావాల్సిందేంటి, మనం చేస్తున్నదేంటి, వాట్ వీ వాంట్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ. మనకు కావాల్సిందేంటి, మనం చేస్తున్నదేంటి. మనకు కావాల్సిందేంటి, సంతోషం కావాలి అనుకున్నాం, కానీ ప్రాక్టికల్గా చేసేదేంటి, ఏం కార్యం చేస్తున్నాం. ఈ విధంగా ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక బిలీఫ్ సిస్టమ్ ఉంది, అదేంటి అంటే కోపం విషయంలో ఎదుటి వాళ్ళు కోపం చేశారు, ఇంకా ఆటోమేటిక్గా నాకు కూడా కోపం వచ్చేసింది అంటారు. నాకు ఇంకో చాయిస్ కూడా లేదు అక్కడ అంటారు. ఒకవేళ నాకు చాయిస్ ఉంది అని అర్థమవుతే నేను ఇంకా సెకండ్ ఆప్షన్ గురించి ఆలోచించేది. వాళ్ళు కోపం చేయగానే ఆటోమేటిక్గా నాకు కోపం వచ్చేసింది అని చెప్పడము అంటే, మనం ఒక మెషిన్గా ఉన్నట్లు, వాళ్ళు బటన్ ప్రెస్ చేశారు, ఇంకంతే రిజల్ట్ ఆ విధంగా వచ్చేసింది అని చెప్తున్నట్లు. కానీ ఇక్కడ నేను ఒక యంత్రాన్ని, ఒక మెషిన్ని కాదు అనే విషయాన్ని మర్చిపోయా. మెషిన్కైతే ఒక ఫిక్స్డ్ రెస్పాన్స్ ఉంటుంది, ఆన్ చేయగానే ఆన్ అవుతుంది, ఆఫ్ చేయగానే ఆఫ్ అవుతుంది. కానీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఎ మెషిన్. మనిషి ఒక మెషిన్ కాదు కదా. ఒక మనిషి యొక్క స్పందన, రెస్పాన్స్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. కానీ ఈరోజు మన యొక్క రెస్పాన్సెస్ని మనం ఫిక్స్ చేసుకున్నాం. వాళ్ళు అలా అంటారు అన్నారు అంటే తప్పకుండా నేను కూడా ఈ విధంగా అంటాను అని అనేస్తూ ఉంటారు. వాళ్ళు అలా అన్నారు అంటే తప్పకుండా నేను కూడా ఈ విధంగానే అంటాను అని అంటూ ఉంటారు. ఇంకా నాకు ఇంకో ఆప్షనే లేదు అక్కడ అని చెప్తూ ఉంటారు. నాకు ఇంకో సెకండ్ చాయిస్ ఉంటే కదా అంటారు. యాక్చువల్గా మనం అక్కడ ఎంత ఫాస్ట్గా ఉంటున్నామంటే రెస్పాన్స్ ఇవ్వడంలో, ఆ చాయిస్కి లభించినటువంటి గ్యాప్ని కూడా మనం గమనించట్లేదు. వాళ్ళు కోపం చేశారు కాబట్టి తప్పకుండా నాకు కూడా కోపమే వస్తుంది అనుకుంటారు. కానీ మధ్యలో అక్కడ నాకు గ్యాప్ ఉంది, వాళ్ళు కోపం చేసినా నేను ఆ విధంగా స్పందించకుండా ఉండవచ్చు అనేది మాత్రం మర్చిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఎదుటి వారి విషయాన్ని విన్నాము, విన్నదాన్ని లోపలికి తీసుకున్నాము, దాన్ని కన్ఫిగర్ చేస్తాము, అంటే దాని యొక్క పర్సెప్షన్ని తీసుకుంటాము, దాన్ని బట్టి ఒక సంకల్పాన్ని క్రియేట్ చేస్తాము, అది ఒక ఫీలింగ్గా మారుతుంది, ఆ తర్వాత అది వాచలోకి వస్తుంది. ఇదంతా టోటల్గా ఒక ప్రాసెస్. కానీ కొందరు ఏమంటారంటే అప్పటి వరకు ఇదంతా నేను ఆలోచించుకొని చేసేంత వరకు నా టైమే గడిచిపోతుంది అని. కానీ యాక్చువల్గా ఒకవేళ టైం గడిచిపోయినా అప్పుడు రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడదు కదా. అలాగే ఎప్పుడైతే మనం గుర్తుంచుకుంటామో ఈ విధంగా నాకు కోపం చేసినప్పుడు, ఎదుటి వాళ్ళు కోపంతో వ్యవహరించినప్పుడు నాకు ఒక అవకాశం ఉంది, నేను కూడా అలాగే కోపం చెయ్యాలా చేయకుండా కూడా ఉండొచ్చా అనేందుకు ఒక చాయిస్ ఉంది అనేది మనకు గుర్తొస్తే మనం దాని నుండి రక్షించుకోగలుగుతాం. ఎందుకంటే ఎదుటివారు మనకి కోపాన్ని తెప్పించలేరు, మన స్పందనని మనమే ఎంచుకుంటూ ఉన్నాం. కానీ ఇది కూడా ఒక పెద్ద రాంగ్ బిలీఫ్. ఏంటి అంటే ఎదుటి వాళ్ళు నాకు కోపం తెప్పిస్తున్నారు అని చెప్పటం. ఇది నాకైతే అన్నింటికన్నా చాలా పెద్ద రాంగ్ బిలీఫ్ అని అనిపిస్తుంది. నిన్న నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఈమెయిల్ వచ్చింది. అందులో బెంగళూరు నుండి శృతి అనే ఆవిడ తన పర్సనల్ విషయం చెప్తుంది. తను తన హస్బెండ్ ఇద్దరు కూడా చాలా దూరంగా ఉంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి సంబంధం ఉంది. శృతికి ప్రతి విషయంలో చాలా కోపం వస్తూ ఉండేది, చిన్న చిన్న విషయాలకి బాగా ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉండేటువంటిది. తనకేదైనా నచ్చని విషయం ఉంటే దాన్ని ఎదుటివారు పదే పదే చెప్తూ ఉంటే చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యేటువంటి వారు. తనేం చెప్తుంది అంటే, గత కొద్ది రోజులుగా ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండడం వలన నాకు నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలనిపించి ఇంక నేను ఎక్కువగా కోపం చేయట్లేదు. ఇంతకుముందు అయితే బాగా రియాక్ట్ చేస్తూ ఉండేటువంటి దాన్ని. యూజువల్గా ఏం జరుగుతూ ఉండేది అంటే మా హస్బెండ్కి తెలిసిపోయేది నేను ఏదైతే వద్దనుకుంటానో దానిపైన చాలా రియాక్ట్ అవుతూ ఉంటాను అని. కానీ గత 10 రోజులుగా ఒక విషయాన్ని ఆయన తీసుకొని చెప్తూ ఉన్నా నేను చాలా సైలెంట్గా ఉన్నాను, నేనేమి అసలు రియాక్ట్ అవ్వట్లా, అసలు నేనేమి స్పందించట్లేదు. ఇంకా ఆయన నన్ను మళ్ళీ అడగరేమో అనుకున్నాను. కానీ నిన్న మళ్ళీ నాకు కాల్ చేశారు, మళ్ళీ కాల్ చేసి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ మళ్ళీ నన్ను అడగడంతో నాకు ఇంకా వేరే విషయానికి డైవర్ట్ చేసి ఇంకేం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండి నేను కోపం చేయొద్దు అనుకుంటూ వేరే వేరే మాటలతో సమయాన్ని గడిపేసి పెట్టేశాను. కానీ ఒక గంట తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేశారు, మళ్ళీ అదే విషయాన్ని అడుగుతూ నన్ను విసిగిస్తున్నారు. ఇంకా నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేక గట్టిగా అరిచేసాను. తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకలా, నేను ఇంత 10 డేస్ నుండి నేను అసలు కోపం చేయట్లేదు కదా, ఇప్పుడు ఎందుకు అలా గట్టిగా అరిచేశాను, నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని. మరి ఎందుకు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అడిగారు. కానీ తను ఏం చెప్తుంది అంటే దాని యొక్క రియాక్షన్ ఏమైంది అంటే ఇంతకుముందు నేనే సారీ చెప్పాల్సి వచ్చేది, కానీ ఈసారి మాత్రమే నాకు సారీ చెప్పారు. ఇది కూడా నా లైఫ్లో ఒక మార్పు వచ్చింది. ఏంటంటే తనే ఫోన్ చేసి నాకు సారీ అని చెప్పారు, నేను సారీ చెప్పాల్సిన అవసరం ఏర్పడలేదు. అతనే నన్ను ఎందుకు ఇలా అవుతుంది నీకు అని అడిగారు అంటున్నారు. ఎందుకంటే అతనికి అర్థమైంది, ఆయన ముందే నన్ను అడిగారు అసలు వాట్స్ రాంగ్ విత్ యూ అని. మరి నాకు ఇది బాగా తెలుసుకోవాలని ఉంది, అసలు ఎందుకు ఇలా నా ద్వారా జరిగింది, నేను అంతగా కోపాన్ని కంట్రోల్ చేసుకొని కూడా మళ్ళీ చివరి రోజు ఎందుకు గట్టిగా మాట్లాడేశాను అని. ఇక్కడ ఈ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ శృతి గారి జీవితంలో ఒక మార్పు అయితే కనిపిస్తూ ఉంది. ఏంటి, ఇంతకుముందు తనే సారీ చెప్పాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ తన వైపు నుండి సారీ చెప్తూ ఉన్నారు. అంటే ఒక్క చిన్న మార్పును మనం చూస్తూ ఉన్నాం. అంటే తప్పకుండా ఆ హస్బెండ్ తనని అర్థం చేసుకున్నట్లు, ఎదుటి వైపు నుండి కూడా ఆ యొక్క మార్పు కనిపిస్తూ ఉన్నట్లు. 10 రోజుల నుండి నేను ఆవిడని విసిగిస్తూ ఉన్నా కూడా తను మాత్రం రియాక్ట్ అవ్వలేదు, తను సైలెంట్గానే ఉంది. కానీ నేనే ఇంకా విసిగిస్తూ ఇలా తనకి కోపం తెప్పించే విధంగా నేను వ్యవహరించాను అని ఆయన రియలైజ్ అవుతూ ఉన్నట్లు. అంటే తప్పకుండా మనలో ఏదైతే పాజిటివిటీ ఉంటుందో అది తప్పకుండా ఎదుటి వారిపైన ఏదో ఒక రకమైన ఇంప్రెషన్, ఒక మార్క్ని తప్పకుండా తయారు చేస్తుంది. ఇంకా ఇతరుల్లో ఏదైతే రియలైజేషన్ని మనం కోరుతూ ఉన్నామో అది మనం మన బిహేవియర్ ద్వారా తీసుకొచ్చినట్లు. ఒకవేళ కనుక శృతి గారు మొదట్లోనే వెంటనే రియాక్ట్ అవుతే ఎదుటివారికి ఆ రియలైజేషన్ అనేది కలిగేది కాదు. ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంటే కొంతకాలానికి ఎదుటివారు ఇంకా వీళ్ళు ఇంతే, వీళ్ళు ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకుంటూ ఉంటారు, వీళ్ళకి అసలు కంట్రోలే అవ్వదు అంటారు. కానీ ఇక్కడ శృతి గారిలో వచ్చినటువంటి ఆ మార్పు ఎదుటివారిలో కూడా పరివర్తనని తీసుకొచ్చింది. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళ హస్బెండ్లో ఆ రియలైజేషన్ వచ్చింది, బహుశా నేనే ఏమైనా తప్పు చేస్తున్నానేమో అని. తను మాత్రం 10 రోజుల నుండి చాలా సైలెంట్గానే ఉంది, నేనే కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టున్నాను అని అనిపించుంటుంది ఆయనకి. ఇక రెండో విషయానికి వస్తే, శృతి గారికి 10 రోజులు కోపం చెయ్యకుండా తర్వాత 11th డే మళ్ళీ కోపం ఎందుకు వచ్చింది అంటే, 10 డేస్ నాకు కోపం రాలేదు, 11th డేనే వచ్చింది ఇన్నిసార్లు విసిగించిన తర్వాత అంటారు. కానీ యాక్చువల్గా చూస్తే ఇక్కడ ఆ 10 రోజులు కూడా మీకు ప్రతిరోజు కోపం వస్తూనే ఉంది, కానీ దాన్ని మీరు ఆపుకుంటూ ఉన్నారు. కోపానికి ఎన్నో రూపాలు ఉంటాయి కదా. ఒకటేంటి, లోపల లోపలే మనం దాన్ని ఆపుకుంటూ ఉంటాం, కోపం వచ్చినా కూడా బయటికి దాన్ని వ్యక్తం చేయకుండా ఉంటాం. ఇంకా 11వ రోజు అది బయటికి వచ్చేసింది. ఒకటేంటి, మనం మొదటి రోజులోనే అంటే ఒకటేంటి, ఇంతకుముందు మనం 1st డేనే రియాక్ట్ అయ్యి వెంటనే మాట్లాడేసేవారిని గట్టి గట్టిగా. మరి ఇక్కడ కోపం చెయ్యొద్దు నేను అని అనుకోవడం కేవలం బాహ్య పరంగా మాత్రమే కాదు, లోపల కూడా కోపం అనేది రాకూడదు. ఇప్పుడు ఈ కేసులో ఇది చాలా సింపుల్. ఇప్పుడు 10 రోజుల నుండి వాళ్ళ హస్బెండ్ ఆమెని ఒక విషయంలో, తనకి నచ్చనటువంటి విషయంలో పదే పదే విసిగిస్తూ ఉన్నాడు లేదా మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు మరి ఆ విషయాన్ని లోపల దాచుకునే బదులు మొదటి రోజే తను దాన్ని తిరస్కరించి చెప్పేసి ఉంటే బాగుండేది. అంటే ఇక్కడ రియాక్ట్ అవ్వడము అని కాదు, రియాక్షన్కి రెస్పాన్స్కి డిఫరెన్స్ ఉంది. మొదటి రోజే తను చెప్పేసేయడము అంటే మొదటి రోజే రియాక్ట్ అవ్వడము అని కాదు, స్పందించటం. అంటే ఎదుటివారు పెట్టినటువంటి ప్రతిపాదనను తను చేయగలుగుతారా లేదా అనేది స్పష్టమైన విధానంలో చెప్పటం, స్పష్టమైనటువంటి భాషలో చెప్పటం. అందుకే 2 వర్డ్స్ ఉన్నాయి, ఒకటి రియాక్షన్, ఇంకొకటి రెస్పాన్స్. రియాక్షన్ ఎలా ఉంటుంది, కంట్రోల్ చెయ్యలేము దాన్ని, అన్కంట్రోల్డ్గా ఉంటుంది. ఇంకా తనపైన తనకేమీ కంట్రోల్ ఉండదు, అంటే అది ఒక బ్యాక్ఫైర్ లాగా పనిచేస్తుంది. అంటే మీరు ఫస్ట్ అలా రియాక్ట్ అవ్వడము, తర్వాత బాగా రిగ్రెట్ అవ్వడం అంటే పశ్చాత్తాపం చెందటం, అలా జరుగుతూ ఉండేది. ఎలా అయితే ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నారు అంటే నేను అలా ఎందుకు చేశాను, ఎందుకు కోప్పడ్డాను, ఎందుకు గట్టిగా మార్చాను అని, ఇది రియాక్షన్. కానీ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఆలోచించి అర్థం చేసుకొని ఒక పరిస్థితికి లేక ఒక వ్యక్తికి స్పందించటం. మనమేమి ఒక గోడలా లేము, మనం ఎదుటివారు చెప్తూ ఉన్నా మాట్లాడుతూ ఉన్నా మాట్లాడుతూ ఉన్నా మనమేమీ స్పందించకుండా అలా కామ్గా ఉండటానికి మనం ఒక గోడగా అలా సైలెంట్గా అయితే ఉండలేం. ఒకవేళ అలా ఉంటే ఇంకిద్దరి మధ్య ఏం సంబంధమే ఏర్పడదు కదా. ఇంకా ఎవరు ఏదైనా చెప్తూ ఉంటే ఇంకా మీరు ఏదైనా అనండి, పర్వాలేదు మీరు ఏమన్నా పర్వాలేదు, నేనైతే ఏం మాట్లాడాను, అలా కూడా కాదు. కానీ నేను చాలా శాంతిగా ఉన్నాను కదా, సైలెంట్గా ఉన్నాను కదా, నా సైలెన్స్ ఎదుటి వ్యక్తికి అర్థమైపోయి ఉండాలి కదా అని అనుకుంటారు. కానీ ఆ సైలెన్స్ కూడా ఎప్పుడు అర్థమవుతుంది అంటే, తను ఒకవేళ ఆ సైలెన్స్లో పాజిటివ్గా ఆలోచించి ఉంటే అప్పుడు ఎదుటి వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేది. అక్కడ ప్రాక్టికల్గా జరిగింది ఏంటి అంటే, వాచ ద్వారా కోపం చేయట్లేదు కానీ మనసులో మాత్రం తనకు కోపం అలాగే కలుగుతూనే ఉంది. ఇక్కడ ఒక రాంగ్ బిలీఫ్ ఏంటి అంటే, మన యొక్క రిలేషన్షిప్స్, మన సంబంధాలు అనేవి కేవలం మనం ఉపయోగించే పదాల ద్వారా, మనం చేసే పనుల ద్వారానే ఏర్పడతాయి, అంతేకాని మనం చేసే ఆలోచనల ద్వారా కాదు అని అనుకుంటున్నాం. మనం మంచిగా మాట్లాడాలి, మంచిగా చెయ్యాలి, మంచిగా అన్ని ఇవ్వాలి అనుకుంటున్నాం, కానీ మంచిగా వాళ్ళ గురించి ఆలోచించాలి అది మాత్రం మర్చిపోతున్నాం. ఏదైతే నేను వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నానో అది వాళ్ళకి వినబడుతుంది, ఏదైతే నేను వారి కోసం చేస్తూ ఉన్నానో అది వాళ్ళు ప్రాక్టికల్గా చూస్తున్నారు, కానీ నేనేదైతే వాళ్ళ గురించి మనసులో ఆలోచించుకుంటున్నానో అది వాళ్ళకి తెలియదు కదా అనుకుంటున్నాను. నేను ఆలోచించేదంతా కేవలం నా వరకే, నా దగ్గరే ఉంటుంది కదా, ఎవరికి కూడా నేను మనసులో ఏం ఆలోచించుకుంటున్నాను అనేది తెలియదు కదా, ఐఎమ్ వెరీ ఫ్రీ టు థింక్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ నేను ఆలోచిస్తున్నటువంటి ఆలోచనల యొక్క వైబ్రేషన్స్ ఆధారంగానే నా యొక్క రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించటం లేదు. నేనేమనుకుంటున్నానో, నేను మీతో చాలా ప్రేమగా మధురంగా మాట్లాడితే మన ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధం ఉంటుంది అనుకుంటున్నాను. కానీ అలా ప్రాక్టికల్గా జరగాలి కదా. ఎందుకు కోపం వస్తుంది మీ పైన నాకు? ఎందుకంటే నేను లోపల మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నాను, కానీ బయటికి మాత్రం చాలా బాగా వ్యవహరిస్తూ ఉన్నాను. మరి ప్రతి ఆలోచన అనేది ఒక ఎనర్జీ లాంటిదే. ఎనర్జీ అనేది బ్లాక్ అయి ఉండదు. ఎనర్జీ అనేది ఎప్పుడూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది, అది ప్రవహిస్తూ ఉంటుంది, ఒకరి నుండి ఇంకొకరికి చేరుతూ ఉంటుంది. మరి ప్రతి సంకల్పం నేను ఏదైతే మీ గురించి క్రియేట్ చేస్తూ ఉన్నానో అది ఎక్కడికి వెళ్తుంది? తప్పకుండా మీ వరకు అది చేరుకుంటుంది కదా, ఎందుకంటే మీరే నా టార్గెట్. కావున నేను చేసిన ప్రతి సంకల్పం మీ వరకు చేరుకుంటుంది, మిమ్మల్ని అది తప్పనిసరిగా ట్రిగ్గర్ చేస్తుంది. ఇంకా మీలో కూడా ఒక రెస్పాన్స్ని అది జనరేట్ చేస్తుంది. అది వాచ ద్వారా అయినా రావచ్చు, లేకపోతే మనసులో ఆలోచన రూపంలో అయినా రావచ్చు. ఆ ఎనర్జీ మళ్ళీ తిరిగి నా వద్దకు వచ్చేస్తుంది. ఇలా రోజంతా జరుగుతూనే ఉంది. ఇదే రిలేషన్షిప్. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది రోజంతా జరుగుతూ ఉంది. చాలా లేటుగా అది మన మాటల్లోకి వస్తుంది, కానీ అంతకన్నా ముందు ఎనర్జీ ఎక్స్చేంజ్ రూపంలోనే మన సంబంధం ఏర్పడుతుంది. అంటే మనం మాటలు మాట్లాడకముందే చాలా ఎక్కువగా ఆ సంబంధం అనేది మన యొక్క వైబ్రేషన్స్ ఆధారంతో, మన ఎనర్జీ ఎక్స్చేంజ్ ఆధారంతో ఏర్పడిపోయింది. అంటే ఆ సంబంధం అనేది ఆల్రెడీ ఇంటర్నల్గా బిల్డప్ అయిపోతుంది. ఇప్పుడు ఆ హస్బెండ్ పదే పదే ఏదో చెప్తూ ఉంటే ఈవిడ నోటితో అయితే ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నారు, కానీ లోపల మాత్రం ఆ ఆలోచనలు ఆ వైబ్రేషన్స్ని పంపిస్తూనే ఉన్నారు. లోపల ఆవిడ ఆలోచనలు సరిగ్గా లేవు. ఒకవేళ ఆమెకి నిజంగా ఆ పవర్, ఆ యొక్క విషయాన్ని న్యూట్రలైజ్ చేసేటువంటి శక్తి ఉండి ఉంటే, మీరు ఆ విషయం చెప్పారు కానీ నాకు అది బాగా అనిపించట్లేదు అని స్పష్టంగా చెప్పగలిగేది తన భర్తతో, ఇంకా తన పాత్ర అక్కడికి పూర్తవుతుంది. అంటే లోపల అది ఎఫెక్ట్ ఇవ్వదు. కానీ ఇక్కడ ఈ విషయంలో ఏం జరిగింది? లోపల చాలా ప్రభావం పడుతూ వచ్చింది, ఎఫెక్ట్ ఇస్తూ వచ్చింది, ఇస్తూ వచ్చింది. తన పాయింట్ ఆఫ్ వ్యూను మొదటనే తెలియజేసి ఉంటే బాగుండేది. చూడండి, పెద్దవాళ్ళు ఏమంటారు, ఆలోచించి అర్థం చేసుకొని ఆ తర్వాత ఏ పనైనా చెయ్యాలి అంటారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ముందు చేసేస్తాము పనిని, తర్వాత అర్థం చేసుకుంటాం, తర్వాత రోజంతా ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, అయ్యో నేను తప్పు చేశాను, తప్పు చేశాను అని. మరి ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది? ముందే ఒక నిమిషము బాగా ఆలోచించుకొని ఉంటే ఇలా జరగకపోయేది. ఇంకా చివరికి మనము చాలా పశ్చాత్తాపం చెందుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ అంతలో నష్టం ఎవరికి జరిగింది? తనకే. ఉంటే మీలో అంత పవర్ ఉండాలి, ఆ విషయాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి, అంతే, ఫినిష్. ఎదుటివారు నన్ను ప్రభావితం చేయలేరు, అలా ఉండాలి. నాకు నేను పరివర్తన చేసుకుంటాను, నన్ను నేను మార్చుకుంటాను అని. ఒకవేళ అలా లేదు ఆ శక్తి నాలో అనుకుంటే, మీ స్పందనను మీరు డిస్టర్బ్ అవ్వకుండా, మీరు రియాక్ట్ అవ్వకుండా చాలా ప్రొయాక్టివ్గా అవుతూ చాలా మంచి భాషలో చాలా మంచి విధానంతో ఎదుటివారం ముందు స్పష్టంగా వినిపించాలి. ఈ విధంగా ఈరోజు మనం యాంగర్, కోపం పట్ల ఉన్నటువంటి ఏవైతే నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నాయో, రాంగ్ బిలీఫ్స్, వాటి గురించి తెలుసుకున్నాము. ఒక విషయం మనము చాలా స్పష్టంగా తెలుసుకున్నది ఏంటి అంటే, మన ఆలోచనలు వైబ్రేషన్స్ రూపంలో ఎదుటి వారికి చేరుతున్నాయి. మనం కేవలం మన శబ్దాలు, మన పనులు, వాటినే ధ్యాస పెట్టి చూసుకుంటూ ఉన్నాము, కానీ మన ఆలోచనలు కూడా ఎదుటి వారికి చేరుతున్నాయి అనేది ఈరోజు మనం అర్థం చేసుకున్నాము. ఓం శాంతి.
ఓకే జీ, థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి.